Reading from Bhagavad Gita as it is, chapter 7, chapter entitled Knowledge of the Absolute, text 26. Vedaham samatitani vartamanani charjuna bhavishyani cha bhutani mam tu veda nakashana. Vedaham samatitani vartamanani charjuna bhavishyani cha bhutani mam tu veda nakashana. Vedaham samatitani vartamanani charjuna bhavishyani cha bhutani mam tu veda nakashana. Vedaham samatitani vartamanani charjuna bhavishyani cha bhutani mam tu veda nakashana. Please repeat word to word translation. Veda, no. Aham, I. Samatitani, completely past. Vartamanani, present. Cha, and. Arjuna, O Arjuna. Bhavishyani, future. Cha, also. Bhutani, all living entities. Mam, me. Tu, but. Veda, knows. Na, not. Kashana, anyone. Translation and purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada. Jai Srila Prabhupada. Translation. O Arjuna, as the Supreme Personality of Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and all things that are yet to come. I also know all living entities, but me no one knows. Purport. Here the question of personality and impersonality is clearly stated. If Krishna, the form of the Supreme Personality of Godhead, were Maya, material, as the impersonalists consider him to be, then like the every living entity, he would change his body and forget everything about his past life. Anyone with a material body cannot remember his past life, nor can he foretell his future life, nor can he predict the outcome of his present life. Therefore, he cannot know what is happening in present, past and future. Unless one is liberated from material contamination, he cannot know past, present and future. Unlike the ordinary human being, Lord Krishna clearly says that he completely knows what happened in the past, what is happening in the present and what will happen in the future. In the fourth chapter, we have seen that Lord Krishna remembers instructing Vivaswan, the sun god, millions of years ago. Krishna knows every living entity because he is situated in every living being's heart as a super soul. But despite his presence in every living entity as super soul and his presence as a supreme personality of Godhead, the less intelligent, even if able to realize the impersonal Brahman, cannot realize Sri Krishna as the supreme person. Certainly, the transcendental body of Sri Krishna is not perishable. He is just like the sun and Maya is like a cloud. In the material world, we can see that there is the sun and there are clouds and different stars and planets. The clouds may cover all this in the sky temporarily, but this covering is only apparent to our limited vision. The sun, moon and stars are not actually covered. Similarly, Maya cannot cover the Supreme Lord. By His internal potency, He is not manifest to the less intelligent class of man, as it is stated in the third verse of this chapter. Out of millions and millions of men, some try to become perfect in this human form of life, and out of thousands and thousands of such perfected men, hardly one can understand what Lord Krishna is. Even if one is perfected by realization of impersonal Brahman or localized Paramatma, he cannot possibly understand the Supreme Personality of Godhead, Sri Krishna, without being in Krishna consciousness.
Bhavadita, 7th Ajayam, 26th Slokam, Ajayam Pravi Bhavadijnana, Anivadam. O Arjuna, Devadevudaina Nenu, గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరుగునున్న వాటిన్నింటినీ ఎరుగుదును. అలాగనే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్ను ఎవరూ ఎరుగరు. భాష్యం: సాకార నిరాకార తత్వములకు సంబంధించిన వివాదం ఇక్కడ స్పష్టంగా విశదీకరించబడింది. మాయవదులు తలచి రీతిగా శ్రీకృష్ణ భగవాన్ రూపం మాయ అయినచో సాధారణ జీవుని వలె అతడి దేహమును మార్చుచూ గడిచిన జన్మం మర్చిపోవలను. దేహదారులు ఎవరును గడిచిన జన్మం గుర్తుంచుకునట, రాబో జన్మను గురించి భవిష్యత్తు పలుకుట, లేక ప్రస్తుత జన్మం యొక్క ఫలితమును ఊహించుకునట చేయలేరు. కనుకనే వారి భూత భవిష్యత్ వర్తమానాలను తెలియరని తీర్మానించవచ్చు. భౌతిక సంపర్కం నుండి ముక్తి పొందనిదే ఎవరినూ భూత భవిష్యత్ వర్తమానంలో ఎరుగుచాలరు.
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయంలో భగవద్ విజ్ఞానం అనేటువంటి అధ్యాయంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క విభూతుల గురించి వివరిస్తూ ఈ నాస్తికులు కృష్ణుడి మీద విశ్వాసం లేనటువంటి వారికి ఏ రకంగా వాళ్ళు కృష్ణుడిని సర్వత్రా కూడా దర్శించాలి. రసోహం అప్సు కౌంతేయ, ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్, నీటి అందు రుచిని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైతే భగవంతుణ్ణి శ్యామసుందర రూపంగా వాళ్ళు కృష్ణుడిగా గుర్తించలేకుండా ఉన్నారో అటువంటి వాళ్లకు ఈ విశ్వంలో ఉంటూ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి వస్తువులు, దాని అన్నిటినీ చూసి కూడా ఎలా కృష్ణుడు నన్ను స్మరించచ్చు అని మనకు ఒక అవగాహన ఇస్తున్నాడు. ఈ యొక్క భూమి యొక్క సుగంధము నేనేం చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క వర్షం పడేటప్పుడు మంచి సుగంధము ఈ యొక్క భూమి నుంచి వస్తుంది. ఆ యొక్క వర్షపు నీరు కింద పడడం వల్ల భూమిలో నుంచి ఒక మంచి అద్భుతమైనటువంటి సుగంధ వాసన అనేటువంటిది వస్తుంది. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అది నేనే అని చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సూర్యచంద్రుల్ని కూడా నేనే అంటున్నాడు. ఎందుకంటే ఈ సామాన్యమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, మొట్టమొదటి సమస్య కలియుగంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, నాకు భగవంతుడు చూపించండి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఒకవేళ ఉంటే నా ముందర చూపించండి అంటారు. సో అటువంటి వాళ్లకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, భగవంతుడిని చూడాలంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవంతుడు ఏమి అంత చీప్ పర్సన్ కాదు, అంత అల్పుడు కాదు భగవంతుడు. మనం చెప్పంగానే ఆయన రా అంటే రావడానికి ఆయన మన పని మనిషి కాదు. ఆయన భగవంతుడు అంటే ఆయన దివ్య పురుషుడు. ఆయన్ని మనం చూడాలంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ భౌతిక ప్రపంచంలో సాధారణమైనటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే సాధ్యమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ ఇట్రా అంటే వస్తాడా? అదా, మనమేం వాడిని కమాండ్ చేయలేము. మనం వాని దగ్గరికి పోయి ఒక ఊరికే ఒక సంభాషణ చేయాలి, లేకపోతే వానితో పోయి ఊరికే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, లేకపోతే ఒక మాట మాట్లాడాలంటే దానికి ఎంతో మంది కాళ్ల మీద పడాలి. వాళ్ళ కాళ్ళ మీద పడాలా, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎంతో కష్టపడితే గాని మనము ఈ సామాన్య ప్రపంచంలో ఒక దేశపు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అతన్ని చూడడానికి అంత కష్టమైనటువంటి విషయం, దగ్గర కూడా పోనీరు మనల్ని. అలాంటిది భగవంతుడి యొక్క సృష్టికర్త, ఈ సృష్టికి అంత మూల కారణం ఆయనే, అవునా కదా? అలాంటిది మన యొక్క మిథ్యాహంకారం ఎంత వరకు ఉంది అనేటువంటిది మనం చూడొచ్చు. ఇదంతా కూడా మన యొక్క అహంకార భావనని మనం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడున్నాడు భగవంతుడు, భగవంతుడు ఉంటే నాకు చూపించండి. ఎందుకు మనకు భగవంతుని అంగీకరించడానికి మనసు రావట్లేదు? ఎందుకంటే భగవంతుడు అనే వ్యక్తిని, ఒక యజమానిని మనం అంగీకరించినట్లయితే ఖచ్చితంగా యజమాని చెప్పినట్టు మనం వినాలి. ఎందుకంటే మన ఆయన యొక్క దాసులం కాబట్టి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మమై వంశ జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా యొక్క అంశాలు కృష్ణుడు చెప్తున్నాడు. మనం ఒక్కసారి భగవంతుని అంగీకరించినట్లయితే ఏమవుతుంది, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. మనకేమి, మనకు ఆయన చెప్పినట్టు నడుచుకోవడము ఇష్టం లేదు. మనము కృష్ణుడు స్వరాట్, స్వరాట్ అంటే హీస్ ఆల్ ఇండిపెండెంట్, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయన హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, భగవంతుడు ఏదైనా చేయొచ్చు. వీ బీయింగ్ పార్ట్స్ అండ్ పార్సెల్స్ ఆఫ్ కృష్ణ, మనం భగవంతుని యొక్క అంశాలుగా ఉంటూ మనకు అదే భావన ఉంది. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి నేను సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉండాలి అనేటువంటి భావన మనకుందన్నమాట. సో అందుకనే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు అటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు ఎంతో దయతో ఈ యొక్క భగవద్ విజ్ఞానం అనేటువంటి అధ్యాయంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, సరే మీరు పోని నన్ను వ్యక్తిగా ఒక దివ్యమైనటువంటి ఒక సచ్చిదానంద రూపంలో మీరు దర్శించుకోలేకపోయినా, కనీసము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల ద్వారా, అద్భుతమైనటువంటి వస్తువుల ద్వారా మీరు నన్ను చూడొచ్చు అని కృష్ణుడు ఈ యొక్క ప్రపంచంలో నుంచి ఎన్నో ఉదాహరణలు ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ యొక్క దేవతల ఆరాధన గురించి కృష్ణుడు తెలియజేస్తున్నాడు. నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు కృష్ణుని ఆశ్రయిస్తారు, ఎవరు నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు కృష్ణుడు దగ్గరికి రారు, కృష్ణుడు అన్నింటిని వివరిస్తున్నాడు. ఆయన తెలుసు ఈ శ్లోకంలో ఉన్న విధంగా, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు, పూర్వం కూడా అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలుసు, ఏది తెలియకుండా లేదు. అందుకే అర్జునుడు ఈ యొక్క 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయ విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప, నేను ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ యొక్క వివస్వాన్ సూర్యదేవుడికి నేను బోధించానని కృష్ణుడు చెప్తున్నాడు. అప్పుడు వెంటనే అర్జునుడు ఏమంటున్నాడు, అర్జునుడికి వెంటనే సమస్య వచ్చింది. ఒక సమస్య అంటే ఒక సంశయం, డౌట్. ఏమి, కృష్ణుడు నాతోనే పుట్టాడు, నాతో పాటు పెరిగాడు, నాతో పాటు జీవిస్తున్నాడు, మేమిద్దరం ఒకే పల్లెంలో తింటున్నాము, ఒకే చోట ఆడుకుంటున్నాము, అంత చేస్తున్నాము, కృష్ణుడేమో ఇక్కడేమో నేను వేల కోట్ల సంవత్సరాల క్రితం నేను ఈ యొక్క వివస్వానికి సూర్యదేవుడికి నేను ఇది చెప్పాను, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఇది ఎట్లా అనేసి అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం సమాధానం చెబుతున్నాడు, శ్రీ భగవాన్ వాచ బహుని మే విదితాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతప. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు జన్మ తీసుకుంటున్నావు, నేను జన్మ తీసుకుంటున్నాను, అయితే నీ యొక్క జన్మని నువ్వు ఎరిగిలేవు, ఎందుకంటే నువ్వు శరీరాలు మార్పిడి చేస్తున్నావు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కీ. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నువ్వు శరీరాలు మార్పిడి చేస్తున్నావు, నువ్వు సాధారణమైనటువంటి జీవుడు, నువ్వు శరీరాల్ని మార్పిడి చేస్తున్నావు కాబట్టి నువ్వు అంతా మర్చిపోతున్నావు. అయితే భగవంతుడు ఆయన మనలాంటి భౌతికమైనటువంటి దేహాన్ని కలిగిలేరు. మన యొక్క దేహం అనేటువంటి, భగవంతుని యొక్క దేహం అనేటువంటిది సచ్చిదానంద స్వరూపం అంటారు. సచ్చిదానంద స్వరూపం అంటే సత్ అంటే శాశ్వతమైనటువంటిది, చిత్ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఆనందం అంటే పూర్తి ఆనందంతో కూడుకున్నటువంటి దివ్య పురుషుడే, ఆయన్నే సచ్చిదానందుడు అని అంటారు. సచ్చిదానంద స్వరూపం అంటారు, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. మనము అసత్, అసత్ అంటే ఇది తాత్కాలికం, ఈ శరీరం శాశ్వతం కాదు. మనకు ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి ఈ యొక్క శరీరానికి మనకు ఒక పరిమితి ఉంది, మళ్ళీ దాని తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇది పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది, ఈ యొక్క శరీరం పూర్తి జ్ఞానంతో కూడుకున్నటువంటిది కాదు, పూర్తిగా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అదే సమయంలో నిరానంద, నిరానంద అంటే పూర్తిగా దుఃఖకరమైనటువంటిది ఈ శరీరం. సో అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎన్నో జన్మలు తీసుకున్నావు, నేను ఎన్నో జన్మలు తీసుకున్నా, అయితే నేను శరీరాల్ని మార్పు చెందట్లేదు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రకంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో భగవంతుని గురించి ఈ యొక్క జ్ఞానం లోపించి ఉండడం వల్ల పూర్తిగా భగవంతుడేం లేకుండా లేడు. ప్రభుపాద గారు చెప్తారు, భగవంతునితో కావాలంటే మన ముఖాముఖి మనం మాట్లాడచ్చు, అయితే మన అర్హతను సంపాదించాలి. ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే మనకు దానికంటే ఒక అర్హత ఉండాలి, అర్హత ఉంటే మనం ప్రైమ్ మినిస్టర్ని పోయి కలవచ్చు, అవునా కదా. అదే రకంగా భగవంతుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. భగవంతుడు ఏమి, ఆయన ఎప్పుడు కప్పిపుచ్చుకొని ఆయన మనకి దర్శనం ఇవ్వకుండా, లేకపోతే మనతో సంభాషించడానికి ఆయనకి ఇష్టం లేకుండా ఏం లేదు. భగవంతుడు కూడా ఆయన దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, ప్రొవైడెడ్ మనము అర్హత కలిగి ఉండాలి. ఒక సామాన్యమైనటువంటి ప్రధానమంత్రిని కలవడానికే ఇన్ని నియమాలు ఉన్నప్పుడు, అలాంటిది భగవంతుణ్ణి మనము దర్శించుకోవాలంటే మనం ఎంత అర్హత కలిగి ఉండాలి, ఎంత అర్హత కలిగి ఉండాలి, ఎంత పవిత్రత కలిగి ఉండాలి, అప్పుడే మనం భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాం. అంతేగాని ప్రభుపాద వారు అందుకనే చెప్తారు, షో మీ గాడ్ అంటే వాట్ క్వాలిఫికేషన్ డూ యూ హ్యావ్ టు సీ గాడ్ అని అడుగుతారు. ఈవెన్ భగవంతుడే వచ్చి మనం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర నిలబడినా కానీ మనం చూడలేము. ఎందుకు? మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా అపవిత్రం అయిపోయినాయి, మనకి ఇంద్రియాలన్నీ కూడా పూరిగా ముద్దుబారిపోయినాయి. చెవిటోడు చెవిలో శంకు వదితే ఏం ఉపయోగము? ఏం వినపడదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ చెవుడుగా ఉన్నాడు కాబట్టి. ఆ రకంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా, కళ్ళంతా కూడా ఈ భౌతికమైనటువంటి దేహాలను, భౌతికమైనటువంటి రూపాలను చూస్తూ ఆ రకంగా మన యొక్క కళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టిపోయినాయి. చెవులు వినరాని వినరాని రాగాలు, వినరాని సంగీతాలు అన్నింటినీ ఆలపించి 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 చెవులన్నీ, హృదయం అంతా కూడా ఆ చెత్తతో నిండిపోయింది. చేతులు మన యొక్క ఇంద్రియాలు స్పర్శ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మృదువైనటువంటి వస్తువులు తాకాలని మన యొక్క స్పర్శ కూడా అపవిత్రమైపోయింది. మన యొక్క ముక్కు ఏది వాసన చూడకూడదు అదే వాసన చూస్తాం. చాలా పవర్ఫుల్ అనమాట. ఎక్కడన్నా ఇక్కడ ఒక చోట సాంబార్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఫర్ లైఫ్ లో, సాంబార్ వాసన రాగానే చాలు, తింటే ఎంత బాగుంటుంది అనేటువంటి భావన కలుగుతుంది. తినడం గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తినడం కోసమే వీధికి ఒక హోటల్, ఊరికి 10 5-star హోటల్స్ ఉన్నాయి. 5-star హోటల్స్, 3-star హోటల్స్, 2-star హోటల్స్, ఇంకా రోడ్ స్టార్ హోటల్ కూడా, రోడ్లో కూడా ఇప్పుడు అది రోడ్ స్టార్ హోటల్స్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతున్నాయి. సో ఈ రకంగా అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఇంద్రియాలు ఎట్లా లాగుతుంటే అట్లా వెళ్ళిపోతున్నారు. నో చెక్ అనమాట, దానికి ఒక చెక్ లేదు. ఆ రకంగా ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారే కానీ ఒక శాస్త్రాన్ని అనుసరించి భగవంతుడు ఏం చెప్పాడు, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, దాని ప్రకారం మన యొక్క జీవితాన్ని గడుపుకుందాము అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఈ రకంగా మన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఏమవుతుంది, ఏమవుతుందంటే ఏ రకంగా అయితే మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడు యొక్క సేవలో నియుక్తం చేయకుండా ఉండడం వల్ల ఆ ఇంద్రియాలే మనల్ని పూర్తిగా ఒక అంధకారమైనటువంటి ఒక జీవితానికి తీసుకొని వెళ్ళిపోతాయి. మనము మన యొక్క జీవితాన్ని మన బాధ్యతగా కృష్ణుడు చెప్పిన విధంగా నడుచుకోవచ్చు, లేకపోతే మన యొక్క మనస్సు చెప్పిన రీతిలో నడుచుకొని పూర్తిగా పాపపూరితమైనటువంటి జీవితాన్ని చేస్తూ మనం మన యొక్క జీవితాన్ని మనము అంధకారంలో ముంచెత్తేయచ్చు. సో మన చేతుల్లో ఉందన్నమాట, మనము ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. అందుకనే ప్రభుపాద వారు చెప్తున్నారు ఈ యొక్క భవసాగరం అనేటువంటిది ఇది అంధకారం. ఎట్లాంటి అంధకారం అంటే దీని లోపల పడితే ఇంకా దీనికి కింద ఎటువంటి ఆధారం లేదు. పడతా ఉంటాం అంటే లోపలికి వెళ్ళిపోతా ఉంటాం. మీరు కోయంబత్తూరు తమిళనాడు సైడ్ అంతా వెళ్తే అక్కడ కొద్దిగా బోర్ వేయడానికి చాలా వాళ్ళు ఏం చేస్తారంటే బోర్ వేయడానికి 200 అడుగులు 300 అడుగులు అట్లా గుంత దవ్వుతారు, అప్పుడే నీళ్ళు వస్తాయన్నమాట. అయితే అక్కడ ఎవరినా పడిపోయినారు అనుకోండి, ఎవరినా పడిపోయినారా అని అడిగితే మేము పడిపోతూ ఉన్నామంటారు, పడిపోయినామని చెప్పరు. అట్లా ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే మనం పడిపోతూ ఉంటామంటే ఈ సంసారంలో ఈ యొక్క ఇంద్రియాల చేత, మనస్సు చేత ప్రేరేపింపబడి మనం పూర్తిగా పడిపోతాం. అందుకని మనం చాలా జాగ్రత్త వహించి ఈ యొక్క మానవ జన్మని మనం ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. కృష్ణుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి, ధర్మాన్ని పాటించాలి. మానవ జన్మ అన్నట్టు ఉన్నటువంటిది ధర్మాన్ని ఆచరించడానికి కానీ కేవలము మనము ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం జంతువు వల్లే జీవించడానికి ఈ మానవ జన్మ భగవంతుడు మనకు ప్రసాదించలేదు. ఇవే మొత్తం శాస్త్రాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. మానవ జన్మ పొంది ఉన్నటువంటి మీరు చాలా అదృష్టవంతులు, మీరందరూ కూడా మీ యొక్క జీవితాన్ని వృధా చేసుకోవద్దండి, భగవంతుని యొక్క సేవ చేయండి, భగవంతుని యొక్క సూచనలు పాటించండి, ఈ రకంగా మీ యొక్క జీవితాన్ని ఉద్ధరింప చేసుకోండి అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఏం తెలుసా, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ప్రహ్లాద్ మహారాజ్ శ్రీమద్ భాగవతంలో చెప్తున్న విధంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏమంటే మనం డబ్బులు ఇచ్చి నరకానికి పోతున్నాం. మాంసం తినాలంటే ఏం చేయాలా, పోయి డబ్బు కట్టాల. దానికి 1 కిలోనో 2 కిలోలో 200, 300 అది ఏ మాంసం అవుతే అది అంత రేట్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి ఇది తినకూడదని లేదు, దొరికిందంతా తినేస్తున్నారు. ఏం తినట్లేదు చెప్పండి. ఇప్పుడు కప్పలు తినేస్తున్నారు, కుక్కల్ని తినేస్తున్నారు, పాములు తినేస్తున్నారు, చివరికి మనుషులను కూడా తినేస్తున్నారు. అంత స్థాయికి వచ్చేస్తాం. ఒక క్రమ పద్ధతితో భగవంతుడు మనకు చక్కటి ఆహార పదార్థాలను ఇచ్చాడు, చక్కటి పండ్లను ఇచ్చాడు, చక్కటి కాయగూరలు ఇచ్చాడు, చక్కటి ఆకుకూరలు ఇచ్చాడు, పాలు ఇచ్చాడు, పెరిగిచ్చాడు, ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి వంటకాలు చేసుకోవడానికి దీని యొక్క అన్నిటినీ దీని అన్నిటితో ఎంతో చక్కగా మనం జీవించవచ్చు. అందుకనే ప్రభుపాద గారు చెప్తారు, వీ డోంట్ సీ టైగర్ గోయింగ్ టు ఎ డెంటిస్ట్. మనం ఎక్కడ కాని సింహము లేకపోతే పులి డాక్టర్ దగ్గర పోవడం మనం చూడము. ఎందుకు చూడమంటే దానికి ఆహారం ఏమిటంటే మాంసం తినడం. దాని యొక్క ప్రకృతి నియమమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాంది కాబట్టి అది ఈరోజు డాక్టర్ దగ్గర పోవట్లేదు. దానికి ఉన్నటువంటి ఆహారం ఏమి, దానికి ఉదరానికి మాంసమే దానికి ఆహారం. అది దాని యొక్క సహజ స్థితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాను కాబట్టి అది డాక్టర్ దగ్గర పోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మనకు ఈ యొక్క ఉదరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ యొక్క ఉదరాన్ని ఎట్లా భగవంతుడు నియమించాడంటే, ఇది కేవలము ఈ యొక్క కాయగూరలు, పండ్లు, పాలు, పెరుగు ఇలాంటి సాత్వికమైనటువంటి ఆహారాలు జీర్ణించుకునేటువంటి రీతిలోనే భగవంతుడు ఈ యొక్క ఉదరాన్ని మనకిచ్చాడు. మనం దీన్ని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తున్నాము, దొరికినవన్నింటిని తినేస్తున్నాం. తినేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీధికి ఒక ఆసుపత్రి, ఊర్లోకంతా ఎక్కడ చూసినా హాస్పిటల్లే. ఇంతకుముందు కాలంలో ఇంత తీవ్రమైనటువంటి రోగాలు లేవు, ఇంత పెద్ద పెద్ద ఆసుపత్రులు లేవు, ఇంతమంది డాక్టర్లు లేదు, అంతా ఏమీ లేదన్నమాట. ఎందుకు ఇప్పుడు ఈ రకంగా ఉందంటే, ఎందుకంటే మన సహజ స్థితమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించట్లేదు. మనము కేవలము ఈ యొక్క రెండు అంగుళాల ఈ యొక్క నాలుక యొక్క దాన్ని సంతృప్తి పరచడానికి మనము ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి చేసుకున్నామంటే అంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని మనం చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆహారం అంతా కూడా ఎక్కడ రుచిగా ఉంటుందంటే, అది బయట ఉన్నప్పుడు రుచిగా ఉండదు, లోపల పోయిన తర్వాత కూడా అది రుచిగా ఉండదు. ఎక్కడ అది రుచిగా ఉంటుందంటే, ఈ యొక్క నాలుక మీద పడినప్పుడు మాత్రమే, ఆ జిహ్వ మీద పడినప్పుడు మాత్రమే అది రుచికరంగా ఉంటుంది. అక్కడ వరకే రుచి, లోపల పోయిన తర్వాత ఇంకేం రుచిని మనం ఆస్వాదించలేము, బయట ఉన్నా మన రుచిని ఆస్వాదించలేము. అయితే ఆ కేవలము ఆ రెండు అంగుళాల జిహ్వను నాలుకను తృప్తిపరచుకోవడానికి మనము నానా రకాలైనటువంటి కొత్త కొత్త ఆహార పదార్థాలు అన్నింటినీ తింటూ మన యొక్క ఒళ్ళును మనం పాడు చేసుకుంటున్నాం. సో ఈ రకంగా ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తున్నాడంటే, మన మాంసం తినడం వల్ల ఏమవుతుంది, ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి. ఆ నాలుగు పాదాల్లో ఆ నాలుగు పాదాలు నిలబెట్టేటువంటివే యొక్క ఎవరైతే ఈ యొక్క మాంసాన్ని చేయకుండా ఉంటారో వాళ్ళు ఈ యొక్క దయ అనేటువంటి పాదాన్ని నిలబెడుతున్నారు. ఆ రకంగా మాంసము, జూదము, మద్యం, వ్యభిచారం ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మానికి నాలుగు పాదాలు లాంటివి. ఇవి ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళు ధర్మ ఈ యొక్క ధర్మానికి ఉన్నటువంటి పాదాలనంతా కూడా పడగొడుతున్నారన్నమాట, దాన్ని కూల్చి వేసేస్తున్నారు. అట్లా మనం ఏం చేస్తున్నాము, డబ్బులు ఇచ్చి మన మాంసాన్ని తింటున్నాము. ఆ రకంగా డబ్బులు ఇచ్చి మన మాంసాన్ని తింటూ మనం ఏం చేస్తున్నాము, ఒక పక్క మన శరీరాన్ని అనారోగ్యం చేసుకుంటున్నాము, ఇంకో పక్క మన నరకానికి పోతున్నాం. డబ్బులు ఇచ్చి నరకానికి పోతున్నాం, ఇంకోటి ఏం చేస్తున్నాము, మద్యం తాగుతున్నాం. రకరకాలైనటువంటి మద్యపానాలు అన్నిటిని డబ్బులు ఇచ్చి ఎంతో కష్టపడి కృషి చేసి డబ్బులు సంపాదించిందంటే ఏం చేస్తున్నాము, మద్యానికి దారబోస్తున్నాం, త్రాగుతున్నాం. త్రాగి ఏం చేస్తున్నాము, మన ఒళ్ళుని మనసుని అంతా పాడు చేసుకుంటున్నాము. చివరి దాని ద్వారా కూడా మనము నరకలోకానికి వెళ్ళిపోతున్నాం. చివరి వ్యభిచారం చేసిన అదే పరిస్థితి. ఇంకా దాంతోపాటు జూదం ఆడటం వల్ల ఏం ఉపయోగం, ఉన్నటువంటి డబ్బులంతా కొలిపోతాం. ఇట్లా నాలుగు రకాలైనటువంటి పాపకార్యాలు మనం చేస్తూ ఏం చేస్తున్నామంటే మన నరకానికి పోతున్నాం. అయితే మనం ఎవరినైనా చెప్పామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే, ఉదాహరణకు మీరు డైలీ 108 సార్లు హరే కృష్ణ మహామంత్రం చదవండి, లేకపోతే మీరు భగవద్గీతలో డైలీ ఒక్కొక్క శ్లోకం మీరు చదవండి అంటే వాళ్ళు ఏం చెప్తారు, మాకు సమయం లేదండి. అది మాత్రం చేయరు, డబ్బులిచ్చి అక్కడ మాంసము, జూదము, మద్యం, వ్యభిచారం చేసి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉండాలే. కానీ అయితే ఇక్కడ మీకు ఎటువంటి రుసుము మీకు తల్లి మిమ్మల్ని అడగట్లేదు, మీకు ఫ్రీగానే మీకు ఇక్కడ హరే కృష్ణ మంత్రం ఫ్రీగా దొరుకుతుంది. భగవద్గీత ఇక్కడ ఈ భగవద్గీత ఉపన్యాసం వినడానికి ఎవరికి కూడా ఇక్కడ ఏమి డబ్బులు ఏమి ఎవరిని అడగట్లేదు, మీరు డబ్బులు కట్టండి అనేసి. లేకపోతే ఇక్కడ వచ్చి మీరు దర్శనం చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తేనే మీకు దర్శనం మీరు లభ్యమవుతుంది, లేకపోతే ఇక్కడ హారతి చేయాలంటే మీరు 50,000 రూపాయలు ఇవ్వాలా, అట్లా ఎవరేమి అడగట్లేదు. ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం ఉంది, భగవద్గీత గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది, భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవంతా కూడా మనకు సునాయాసంగా ఎటువంటి చెల్లింపు లేకుండా మనం పొందొచ్చు. మనము ఇవన్నిటిని పొంది మన యొక్క హృదయాన్ని పవిత్రం చేసుకుని మనం భగవద్ధామం తిరిగి వెళ్ళొచ్చు, భగవంతుని చేరుకోవచ్చు. అయితే మనం దానికి మాత్రం సిద్ధంగా లేమన్నమాట. డబ్బులు ఇచ్చి నరకానికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ఫ్రీగా మనము ఈ కృష్ణ భక్తి మార్గాన్ని అనుసరించి భగవద్ధామం పోవడానికి మాత్రం సిద్ధంగా లేము. ఎందుకంటే ఆ ముండి ఇంకా మొండి, నే ఎందుకు నేను ఆయనకు నా తల ఉంచాల్సినటువంటి అవసరం నాకేమి, నాకు శక్తి ఉంది, నాకెంతో పరాక్రమం ఉంది, నాకెంతో ధనం ఉంది, నాకెంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఎందుకు భగవంతునికి నేను ఎందుకు శరణాగతి పొందాల్సినటువంటి అవసరం ఏముంది. మన శక్తి ఏమిటి అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఒక 10 సార్లు విరోచనాలు పోతే మన శక్తి ఏమని అర్థమైపోతుంది. అప్పుడు ఎవరు అప్పుడు మన నిస్సహాయస్థితి, అప్పుడు మన శక్తిని చూపించమంటే ఎవరు చూపించలేము. మన చేతుల్లో ఏమీ లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవ్యయం, ప్రతి ఒక్క అవ్యయం కూడా అవయం, ప్రతి ఒక్క అవయం కూడా భగవంతుడి యొక్క దేవతలు. భగవంతుడు నిర్దిష్టమైనటువంటి 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రతి ఒక్క అవయంలో శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగానికి వాళ్ళ అధిష్టాన దేవత ఉన్నారు. భుజాలకి ఇంద్రుడని, కళ్ళకు ఒక దేవత, నాసికకు ఒక దేవత. అట్లా మన శరీరంలో ఉన్నటువంటి అవయాలన్నింటినీ కూడా మనం అనుకుంటాం నా శరీరం నా కంట్రోల్లో ఉంది అనుకుంటాం. ఒకవేళ ఉదాహరణకు ఎవరికైనా ఒక పారాలిసిస్ వ్యాధి వచ్చింది అనుకోండి, అతని శరీరం అతని దగ్గరే ఉంది, బట్ ఎందుకు అతను ఎందుకు చేతులు లేపలేకపోతున్నాడు, లేకపోతే కాళ్ళు లేపలేకపోతున్నాడు, కన్ను లేపలేక, ఒక సైడ్ మొత్తం పక్షవాతం వచ్చేస్తుంది అనుకోండి, అతనేం చేయలేడు. అతను అనొచ్చు కదా నా శరీరమే నేను ఏమైనా చేయొచ్చు కదా అనేసి. ఏమి ఇదంతా కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏది కూడా మన చేతుల్లో లేదు. శక్తి అంతా కూడా మన దగ్గర నుంచి రావట్లే, భగవంతుని దగ్గర నుంచి వస్తుంది. ఈవెన్ ఎవరైనా అనుకున్నా గానీ నేను బాగా ఆహారం తినడం వల్ల నేను బాగా బలిష్టంగా ఉన్నానంటే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యాలు స్వీకరించడం ద్వారా వచ్చింది. ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఈ యొక్క వర్షాల వల్ల ధాన్యాలు వస్తున్నాయి. వర్షాలు లేకపోతే ధాన్యాలు వస్తాయా? వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు వస్తాయి. ఆ యజ్ఞంకి ఎవరి కోసం చేయాలి? కృష్ణుడి కోసం చేయాలి. సో యజ్ఞం అంటే కృష్ణుడు, విష్ణు. ఆ రకంగా మనం చూసినట్లయితే మనము ప్రతి నిమిషము కూడా ప్రతి క్షణం కూడా మనం భగవంతుని యొక్క ఆయన యొక్క శక్తి మీద ఆధారపడి ఉన్నాము. మనము సర్వ స్వాతంత్రంగా మన దగ్గర ఏ శక్తి లేదు, పూర్తిగా మనం భగవంతుని మీద ఆధారపడినాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. భగవంతుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మన భగవంతుని దగ్గర నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని సౌకర్యవంతమైనటువంటి మనము వాతావరణాలు, ఉల్లాసాలు మనం పొందుతున్నాము, గాలిని పీలుస్తున్నాము. భగవంతుని యొక్క టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం అనుకోవచ్చు నేను ఎంతో పెద్ద టెక్నాలజీ కనిపెట్టానని. మనము మన యొక్క టెక్నాలజీ ఉపయోగించి థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. అది అతను 7000 times 7000 సంవత్సరాలు అతను తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ప్రయత్నం చేస్తూ చివరికి 7000 సంవత్సరాలు తన యొక్క ప్రయత్నం చేసిన తర్వాత ఒక చిన్న బల్బు కనిపెట్టాడు. ఈ ఆ బల్బు కనపెట్టడం వల్ల ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ చూసినా విద్యుత్ ఉంది, బల్బులున్నాయి. ఇన్ని బల్బులున్నా కానీ ఎవరు కానీ ఈ యొక్క రాత్రిని తొలగించలేకపోతున్నారు. చీకటిని ఎవరైనా తొలగించగలుగుతారా? అయితే భగవంతుని యొక్క టెక్నాలజీ చూడండి. భగవంతుడు ఒక సూర్యుని పెట్టాడు, ఒక చంద్రుని పెట్టాడు. ఒక సూర్యుడి వల్ల ఎంత కాంతి వస్తుంది? సూర్యుడి కాంతి ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా ఇంత కాంతి వస్తుందని? అది భగవంతుని యొక్క ఇంటెలిజెన్స్ కి. మనం కూడా సృష్టిస్తున్నాం అన్ని అన్ని అవన్నీ ఆ బుద్ధి తెలివితేటలు కూడా అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటివి. ఏది ఎవరు ఏమి చేసినా గానీ భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా, భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు దేని సాధించలేరు. అది భౌతికమైనటువంటి మనం భౌతికమైనటువంటి స్థాయిలో కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో కావచ్చు, ఏ స్థాయిలో అన్నా భగవంతుని యొక్క కృప లేనిదే, భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే, భగవంతుని యొక్క దృష్టి లేనిదే, ఒక గడ్డిపోచు కూడా అది జరగదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదట మనం భగవంతుని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము భగవంతుని గురించి మనం ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుడేమి ఆయన మన మీద అది ఒత్తిడి చేయట్లా, మీరు నేను చెప్పినట్టు వినండి అని ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అంటే ఆయన మన మీద ఏం కసి ఏం కాదు, మన మీద ద్వేషం కాదు. తండ్రి గారు ఒకవేళ ఒక కొడుకుకి నాయన ఇట్లిట్లా ఉండు నాయన ఇట్లిట్లా ఉండు నాయన నీ జీవితంలో నువ్వు బాగుపడతావు అని తండ్రి ఒకవేళ కొడుకుకి ఏదైనా సలహా ఇస్తే అది తండ్రి ఆ కొడుకు నాశనం అయిపోవాలి లేకపోతే ఆ కొడుకుకి ఏదో ఒక కష్టాన్ని చేకూర్చాలి అనేటువంటి భావనలో తండ్రి చేయట్లేదు. తండ్రి ఎందుకు కొడుకుకి అటువంటి సలహాలు ఇస్తున్నాడంటే నువ్వు ఈ మార్గంలో వెళ్తే చాలా బాగుంటావు, సుభిక్షంగా ఉంటావు, నీ జీవితం ఎంతో మంగళకరంగా ఉంటుంది అని మన యొక్క తన కొడుకు యొక్క పుత్రుడు యొక్క అతని యొక్క మంగళ అతని యొక్క శుభం కోసము తండ్రి కోరుకుంటున్నాడు. ఆ రకంగా భగవంతుడు కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎట్లా ఆనందంగా ఉండాలి, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, మన యొక్క జీవితాన్ని ఏ రకంగా మనం మరల్చుకున్నట్లయితే మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, ఈ అన్ని విషయాల్ని కృష్ణుడు భగవద్గీతలో ఆయన మొత్తుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు మనం మొత్తం 18 అధ్యాయంలో ప్రతి ఒక్క శ్లోకంలో మన జీవితంలో మనకు దీనికి సమాధానం లేదు అనేటువంటి విషయము భగవద్గీతలో లేకుండా ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి, మన ఆహారం గురించి, మన యొక్క ప్రవర్తన గురించి, మన యొక్క జీవితం గురించి, ప్రతిదీ కూడా భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ స్పష్టంగా ఎంతో తెలియజేస్తారు. అయితే మనము ఆ భగవద్గీత చదవమంటే ప్రతి ఒక్కరి యొక్క థింకింగ్, ఆలోచన ఎలా అంటే, భగవద్గీత స్వామి ఇప్పుడేం అవసరం లేదు, మాకు ఇంకా ఎంతో సమయం ఉంది, మాకు ఇంకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు మేము భగవద్గీత చదువుతాం అనుకుంటారు. 60 సంవత్సరాలలో ఇంకేం కళ్ళు ఏం పనిచేస్తాయి, కాళ్ళు ఏం పనిచేస్తాయి, చెవులు ఏం పనిచేస్తాయి అప్పుడు భగవద్గీతను మనం చూడడానికి, చదవడానికి, ఆచరించడానికి. శ్రీమద్ భాగవతంలో ఉంది, పరీక్షిత్ మహారాజు ఆయన యొక్క శృంగి యొక్క కుమారుడి చేత, బ్రాహ్మణుడి యొక్క కుమారుడి చేత, శృంగి చేత శపింపబడతాడు. శపింపబడినప్పుడు ఏమని శపింపబడతాడంటే, నువ్వు 7 రోజుల్లో మరణించుగాక అని, నువ్వు ఈ యొక్క సర్పం యొక్క కాటు వల్ల నువ్వు మరణిస్తావని పరీక్షిత్ మహారాజుకి శాపం పెడతారు. అక్కడ శ్రీమద్ భాగవతంలో ప్రభుపాద వారి భాష్యంలో రాస్తారు, కనీసము పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల సమయం ఉంది, 7 రోజులు నేను 7 రోజుల తర్వాత మరణిస్తాను అనేటువంటి నిశ్చయం ఉంది. అయితే మన పరిస్థితుల్లో అలా ఉందా? మనము ఇంకా నెక్స్ట్ 7 నిమిషాలు బ్రతుకుతామో లేకపోతే నెక్స్ట్ 7 సెకండ్లు మనం బ్రతుకుతామో అనేటువంటి విషయం మనకు గ్యారంటీ లేదు, మనకు నిశ్చితం లేదు. ఏ క్షణమైనా ఎప్పుడైనా మనకు మరణం అనేటువంటిది రావచ్చు. దాని ఒకటి గుర్తు పెట్టుకొని, అందుకనే ఈ భగవద్గీత అనేటువంటిది ఏదో వృద్ధాప్యంలో ఇది ఏదో పాటించేటువంటిది కాదు. భగవద్గీత అనేటువంటిది ఇది మన యొక్క జీవిత కాలంలో మనం జీవించినప్పుడు పాటించాల్సినటువంటి ఒక విషయం. ఆ భగవద్గీత అనేటువంటిది అది మనకు ఒక ఔషధం, మన యొక్క జీవితాల్లో మనం ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనేటువంటిది. సో అందుకనే ప్రతి ఒక్కరూ మానవుడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ధర్మం అనేటువంటి విషయాన్ని గురించి అన్వేషణ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ధర్మం గురించి అన్వేషణ చేయకుండా కేవలము మనం ఆహార నిద్ర భయమైతున్నాల కోసమే మన యొక్క జీవితాలను మనం కొనసాగించినట్లయితే, అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, ధర్మేనహీన పశువి సమాన, ధర్మరహితమైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అది కేవలము పశు జీవితంతో పోలుస్తున్నారు. ద్విపాద పశువు అంటున్నారు, 2 కాళ్లతో ఉన్నటువంటి జంతువుతో పోలుస్తున్నారు. ఈ యొక్క మానవ జన్మ ఉండేది కేవలము మనము ఈ శారీరకమైనటువంటి సౌకర్యాలను పొందడానికి మాత్రమే కాకుండా, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, ఈ యొక్క మానవ జన్మలో మనం కేవలము శారీరకమైనటువంటి సౌకర్యాల కోసం పాకులాడడం మాత్రమే కాకుండా మనము ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణ కూడా ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. భగవత్ చింతన అనేటువంటిది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అప్పుడే ఈ యొక్క మానవ జన్మకి ఒక అర్థం ఉంటుంది. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే 500 సంవత్సరాల క్రితము ఆయన చైతన్య మహాప్రభుగా అవతరించి ఒక మహాభక్తుడు రూపంలో ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి ఈ యొక్క జనుల యొక్క పరిస్థితి చూసి ఏం చేస్తారంటే, మనకు ఈ యొక్క హరినామాన్ని ఇచ్చారు. కలియుగం అంతే పూర్తిగా దోషాల నిలయము, పూర్తిగా కలహాలు కపటాలతో కూడుకున్నటువంటి ఇటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి ఈ స్థితిలో చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఇటువంటి జనులందరికీ కూడా చాలా సరళమైనటువంటి విధానం ఇచ్చారు. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, పత్రం పుష్పం ఫలంతో ఏం యోమే భక్త్యా ప్రయచతి, మీరు పత్రాన్ని గాని పుష్పాన్ని గాని జలాన్ని గాని ఏదో ఒకటిని నాకు భక్తితో సమర్పించండి అంటున్నాడు. అయితే దాని భక్తిలో సమర్పించేటువంటి మనము ఆ కనీసమైనటువంటి భక్తిత్వ సేవలు కూడా ఆచరించడానికి కూడా మనకు మనసు రావట్లేదు. కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అందుకు చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క పత్రం పుష్పంతో ఫలంతో మనం అర్పించేది కాకుండా చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంటే, కృష్ణ ప్రేమ అనేటువంటి ఒక మాలను మనకిస్తున్నారు. ఆ కృష్ణ ప్రేమ అనేటువంటి ఆ పుష్పాల మాల అది దేంతో కూర్చబడిందంటే, దానికి దారం ఏమిటంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రంతో కూర్చబడినటువంటి ఈ యొక్క కృష్ణ ప్రేమ అనేటువంటి మాలని చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, అందరికీ కూడా ఎటువంటి కుల భేద, ఎటువంటి అతను అర్హత కలిగినటువంటి వాడా, అర్హత లేనటువంటి వాడా, దీని అన్నిటిని చూడ, అతను అధముడా, ఉత్తముడా, బ్రాహ్మణుడా, శూద్రుడా, దేన్ని కూడా పరిగెట్టించకుండా చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, అందరికీ కూడా ఈ కృష్ణ ప్రేమతో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం అనేటువంటి దారంతో అల్లినటువంటి ఈ యొక్క పుష్పమాలని అందరికి చైతన్య మహాప్రభు ఇస్తున్నారు. చైతన్య మహాప్రభు ఇచ్చి ఇందండి మీరు తీసుకోండి ఏం చెప్తున్నారు. మనం కేవలం ఏమిటంటే ఆ సరళంగా ఇచ్చినటువంటి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకోవాలి. ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా మనం అనుకోవచ్చు చాలా మందికి ఇటువంటి అవగాహన ఉంది. ఏం అవగాహన అంటే, స్వామి మేము భక్తి మార్గంలో రావాలంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి, మాకై మాకు భగవంతుడు ఎప్పుడైతే మాకు అనుగ్రహిస్తాడో అప్పుడే మేము చేస్తాము, ఏం చేయాలి స్వామి మీకు మాత్రమే అది రాసి పెట్టింది మాకు అదంతా రాసి పెట్టలేదు అనేసి. అయితే చైతన్య మహాప్రభు కృప అటువంటిది కాదు. ఉదాహరణకు మనకి ఏదైనా ఎక్కడన్నా వరద వచ్చింది అనుకోండి, వరదలు కానీ లేకపోతే తీవ్రమైనటువంటి ఎక్కడన్నా కానీ ఈ పెద్ద పెద్ద సరస్సులన్నింటినీ కూడా అవన్నీ కూడా పగిలిపోయి నీరంతా కూడా ఊర్లోకి ప్రవహిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఆ మొత్తం ఊరంతా కూడా నీటి ప్రవాహంతో నిండిపోవడంతో జనాలకు ఆహారము వండుకోవడానికి కూడా అక్కడ ఏమీ సౌకర్యాలు ఉండదు. అప్పుడేం చేస్తారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు, ఈ యొక్క ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఆ యొక్క ఇళ్ల పైన జనాల పైన వేసి ఆ రకంగా ఆహార సరఫరా చేసుకుంటారు. చైతన్య మహాప్రభు యొక్క మెర్సీ కృప ఎటువంటిదంటే, అక్కడ హెలికాప్టర్లో పైన పోయేటప్పుడు ఆ సిబ్బంది వాళ్ళు ఇతను బాగా డబ్బు ఉన్నాడా, ఇతను ధనికుడు ఒక ఇంట్లో ఉన్నాడా, లేకపోతే ఇతను పూరి ఇంట్లో ఉన్నాడా, అవన్నీ చూడరు. ఎవరికి దొరికితే అక్కడ వాళ్లకు ఈ యొక్క ఆహార పదార్థాలను పంచిపెడుతుంటారు. అట్లా చైతన్య మహాప్రభు యొక్క కృప ఇది కేవలము ఒక బ్రాహ్మణ కులకు సంబంధించినటువంటి వాళ్లకు, లేకపోతే బాగా అర్హత కలిగినటువంటి వాళ్లకు, లేకపోతే ఎక్కువ పుణ్యం చేసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకంత కాదు. చైతన్య మహాప్రభు కృప ప్రతి ఒక్కరికి లభ్యమైంది. మనమేమిటంటే జస్ట్ దాన్ని స్వీకరించాలంతే. ఈ యొక్క కలియుగంలో చాలా సరళమైనటువంటి విధానం, సర్వ మంత్రాల యొక్క సారం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చాలా చాలా సరళమైనటువంటిది. అందరి చేతులు పైకెత్తండి, అందరి చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఈ సరళమైనటువంటి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నా తత్పరతరోపరాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ యొక్క 16 పదాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం కలియుగంలో ఉన్నటువంటి అన్ని దోషాల్ని పూర్తిగా నిర్మూలించి మన యొక్క జీవితంలో అన్ని సర్వ ఆనందాన్ని సర్వ శుభాల్ని సర్వశాంతుల్ని పొందడానికి అన్ని విధాలుగా ఇది సహాయపడుతుంది. అందుకని మనము చైతన్య మహాప్రభుకి అడుగుజాడల్లో నడుస్తూ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపం చేస్తూ భగవద్గీత లాంటి సర్వోన్నతమైనటువంటి ఈ యొక్క శాస్త్రాలు చదువుతూ ఈ రకంగా మన యొక్క జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద్కి తాయిగోర్ ప్రేమానందు.